பகவத்கீதை 5வது அத்தியாயம் 3வது ஸ்லோகம். ஞேயசந்த சந்நியாசி யோனத்வேஷ்டேன காங்க்ஷதி நித்வந்தோ ஹி மகாபாஹோ சுகம் பந்தாத் பிரமுச்சதே. அனுவாதம். கர்மஃபலால்னி துவேஷிச்சுட கானி கோரிட்டு கானி செய்யని வாடு நித்ய சந்நியாசிகா தெளியப்படும். ఓ మహాభావుడైన అర్జున, ద్వంద్వముల నుండి విడిపడి అటివాడు లౌకిక బంధాలను సులభంగా దాటి పూర్తిగా ముక్తుడు కాగలడు. చెప్పండి. కర్మఫలమును ద్వేషించుట కానీ కోరిట కాని చేయని వాడు నిత్య సన్యాసిగా తెలియకుండు. ఓ మహాభావుడైన అర్జున, ద్వంద్వముల నుండి విడివడి అటివాడు లౌకిక బంధాలని సులభంగా దాటి పూర్తిగా ముక్తుడు కాగలడు. తాత్పర్యం, కృష్ణ చైతన్యమునందు పూర్తిగా నిమగ్నుడైన వాడు కర్మఫలాలని ద్వేషించుట కానీ కోరుట కానీ చేయనందున నిత్య సన్యాసి అయి ఉన్నాడు. కృష్ణుడితో తన గల నిత్య సంబంధాన్ని, తన నిజస్థితిని ఎరిగి ఉన్న కారణంగా భక్తియుత సేవకు అంకితులేయుడు అట్టి త్యాగి జ్ఞానమునందు పరిపూర్ణుడై ఉండును. కృష్ణుడు పూర్ణుడని తాను అట్టి పూర్ణం యొక్క అంశాన్ని ఆ భక్తుడు పూర్తిగా ఎరిగి ఉండును. అట్టి జ్ఞానం వాస్తవానికి గుణరీతిని పరిమాణ రీతిని సరి అయినందున సమగ్ర జ్ఞానమైనది. అంశ ఏనాడు పూర్ణముతో సమానము కాలేనందున కృష్ణునితో ఏకత్వం అనే భావన ఎన్నడూ సరైనది కాదు. జీవుడు భగవంతుడితో గుణరీతిగానే సమానుడు కానీ పరిమాణ రీతిగా కాదనే నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానము కోరికలు చింతలు లేనటువంటి పూర్ణ ఆత్ముడుగా మనిషిని చేయగలదు. అటివాడు ఏది చేసినా కృష్ణుని కొరకే చేయను కనుక అతని మనస్సునందు ద్వంద్వములు పడుతూపవు. ఈ విధంగా ద్వంద్వాతీతుడై అతని భౌతిక జగత్తునందు ముక్తుడై ఉండగలడు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన కళాకర చక్షుర్వందులితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం జ్ఞాన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వామి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది ఘోర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కర్మఫలములను ద్వేషించుట కానీ కోరిట కానీ చేయని వాడు నిత్య సన్యాసిగా తెలియబడు. ఓ మహాభావుడు అయిన అర్జున, ద్వంద్వముల నుండి విడివడి అట్టివాడు లౌకిక బంధాలని సులభంగా దాటి పూర్తిగా ముక్తుడు కాగలడు. భగవద్గీత ఈ శ్లోకంలో కృష్ణుడు సంసారంలో ఉండదంటలేదు, మనం సంసారంలో ఉండక తప్పదు, మనిషి సమాజంలో ఉండాలా, మృత్యు వచ్చేదాకా సంసారంలో ఉండాలా, మనకి ఇష్టం ఉందా లేకపోయినా కూడా అందరూ కూడా సన్యాసులు కూడా సంసారంలో బతుకుతున్నారు, భక్తులు కూడా సంసారంలో బతుకుతున్నాడు. లౌకికులు సామాన్య వ్యక్తులు కూడా సంసారంలో బతుకుతున్నారు, కానీ తేడా ఆత్మజ్ఞానం కలిగిందని భగవంతుడు మనకి తెలుసని మనం అకాలంగా జీవితాన్ని ముగించుకోవడం వీలు కాదు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అతను నాకు చావు తొందరగా రావాలని కోరుకుంటాడా, నేను మంచంలో పడకుండా చావాలని కోరుకుంటాడా, లేదా అతను మరుజన్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడా, ఏం చేస్తాడా? మామూలు వ్యక్తులు ఈ సంసారంలో బతికేటువంటి వాళ్ళు వాళ్ళు మనిషి ఈ ఆలోచనతో రకరకాలుగా మనుషుల ఆలోచన ఎంతోమంది మేము చెప్పడం విన్నాం, సాయి ముసలితనం చూడకుండా చనిపోవాలా, అదే నా కోరిక. ఆల్రైట్, ముసలితనం చూడకుండా చనిపోతారు, వచ్చే జన్మ కుక్క జన్మెత్తాలా కావాలా? ఆర్ యూ రెడీ ఫర్ దాట్? కొంతమంది లేదా మనం ముసలితనం చూడకుండా చనిపోవాలంటే వస్తుంది అది మన చేతుల్లో ఉందా, చావు ఏమన్నా మన చేతుల్లో ఉందా? మనం కావాలన్న చావు రాదు, వద్దన్న చావు ఆగకుండా ఉండదు, మన చేతులు లేదు. పుట్టడం మన చేతుల్లో లేదు, చావడం మన చేతుల్లో లేదు. జీవితంలో ఏ రోజు ఏమవుతుంది మనకి తెలీదు. కేవలం మనకి తెలిసిందండి, మనకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, మనకి వేరే రకంగా ఆలోచించేటువంటి ప్రతి మనిషి కూడా. ఉదాహరణ మన ఈ రూమ్లో ఒక 2 మంది ఉన్నాం, మన ఆలోచనలు అందరూ కూడా అందరం ఒకే రూమ్లో ఒకే చోట చేరున్నాం, కానీ మన ఆలోచనలన్నీ నిజానికి ఎవరికి వాళ్ళ సంసారంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు కదా. గణేష్ ప్రభు ఆయన ఆలోచనలన్నీ మనం విశ్లేషణ చేస్తే ఎవరేది ఎవరు పిచ్చాట ఎవరికి దగ్గరది తిరుపతి పిచ్చాట మనకెప్పుడు పిచ్చాటలో మార్కెట్లో ఏముంది లేదా ఎన్ని సందులు ఉన్నాయి గొంతులు మనకి గణేష్ తలకాల ఇదంతా మనకి తెలియదు అసలు. పిచ్చాట ఊరు ఎప్పుడైనా పిచ్చాట ఊరి పేరు నీ పేరేంటి? సాయి కృష్ణ కృష్ణదాస్ అని చెప్పుకోవాలి, సాయి కృష్ణ కృష్ణదాస్. మనంతా ఇక్కడ కూర్చున్నాం, భగవద్గీత కూడా వింటున్నాం, కానీ మన తలకాయల్లో ఇప్పటి వరకు మనకు ఉండేటువంటి వయసుతో బస్ దంతాలు దంతాలుగా మనం మాట్లాడడం ప్రారంభిస్తే అటు నిజానికి ప్రతి మనిషి కూడా తన మనస్సు అనేటువంటి సంసారంలో బతుకుతున్నాడు. మనం ఈ ప్రపంచాన్ని చూసేది మన దృష్టితో చూస్తాము. నేను చూసినప్పుడు నాకేం ఆలోచనలు వస్తున్నాయి, నువ్వు చూసేప్పుడు నీకేం ఆలోచనలు వస్తున్నాయి. ఒకసారి అయింది, ఒక ఆయన ఇట్లా గట్టిగా ప్రవచనం ఇస్తున్నాడు. ప్రవచనిస్తుంటే ఆయన ఆయన ఆ స్వామికి గడ్డాలు మీసాలు అంటే కొంత వైష్ణవ స్వాములు లేదా ఇస్కాన్ స్వాములు ఉపాసన చెప్పినట్టుగా అంత కూడా క్లీన్గా అంత గడ్డాలు మీసాలు అనేది చెప్పటికప్పుడు క్లీన్గా ఉండాలి. కానీ కొంతమంది స్వాములు మీరు టీవీలో చూస్తూనే ఉంటారు, వాళ్ళంతా కూడా గడ్డాలు మీసాలు పెట్టుకుని జుట్టు పెట్టుకుని ఎంత ఆ రకంగా కొంతమంది స్వాములు ఉంటారు. ఇక్కడ మనం చెప్పుకునే పాయింట్ వచ్చి మనంతా భగవద్గీత వినడానికే కూర్చున్నాము, కానీ మనంతా కూడా మన సంసారంలో మనం బతుకుతూ ఉంటాం. మనం ఈ ప్రపంచాన్ని మన దృష్టితో చూస్తూ ఉంటాం. భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సింది కృష్ణుడు చెప్పినటువంటి పద్ధతిలో మనం ఈ సంసారాన్ని చూడడం ఎలా నేర్చుకోవాలి. కృష్ణుడు ఈ సంసారాన్ని ఎలా చూడమంటున్నాడు, మనం మన దృష్టిలో ఈ సంసారాన్ని చూసినట్లయితే మామూలు మనుషులందరూ కూడా నేను మనం ఇది నాకు ఇష్టము ఇది నాకు ఇష్టం లేదు ఇది మా ఊరు ఇది మా ఊరు కాదు వీళ్ళు మా బంధువులు వీళ్ళు మా బంధువులు కాదు అంత మనం సెంట్రల్ పెట్టుకుంటాం. మనం ఏ ఆలోచన చేసినా కూడా నాకు ఏది ఇష్టము నాకు ఏది కావాలా ఈ రకంగా ఆలోచిస్తున్నాం. మనం ఈ రకంగా ఆలోచిస్తున్నంతకాలం మన ఈ సంసారంలో జన్మెత్తుతూ ఉండాలి. ఇది మనం నేను ఈ శరీరం అనుకునే పద్ధతిలో మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ప్రతి మనిషి కూడా తన ప్లానింగ్ ఈ శరీరం నాకు ఇల్లు కావాలా, నాకు ఆదాయం ఉండాలా, నాకు శత్రువులు ఉండకూడదు, నాకు బంధువులు మిత్రులు వీళ్ళు ఉండాలా, ఇట్లా మన ఆలోచన కూడా మనల్ని కేంద్రంగా పెట్టుకుని. కానీ మనం నేను ఆత్మని అని తెలుసుకున్నట్టయితే అప్పుడు మన ఆలోచనలన్నీ కూడా మారిపోతాయి. నేను ఆత్మని అన్నప్పుడు నాకెవరు బంధువులు, నేను ఆత్మని అనుకున్నప్పుడు నాకెవరు కావాలా, నేను ఆత్మని అనుకున్నప్పుడు నా సుఖం ఏంటి నా దుఃఖం ఏంటి. మనం ఆత్మ అనుకున్నప్పుడు మనకి సుఖం ఏంటి, రోజు మందిరానికి పోగలిగితే, రోజు భజనలో పాల్గొనగలిగితే, భగవంతుడికి సేవ చేసుకోగలిగితే, మనం ఆత్మ అనుకున్నప్పుడు మనకు ఆలోచనలు ఇట్లా ఉంటాయి. నేను శరీరం అనుకున్నప్పుడు మన ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. మనకి భగవంతుడితో సంబంధం లేదు కాబట్టి ఇంట్లో టీవీ కూడా పెట్టుకోవాలా, మనకు కావాల్సిన విధంగా మనం భోజనం చేసుకోవాలా, మాంసాహారం కావచ్చు దానిలో ఉల్లిపాయలు ఉండొచ్చు టీ కాఫీలు కావచ్చు ఇట్లా కంప్లీట్గా మనకి మనం ఎవరైతే తెలిస్తే మన ఆలోచన. మీకు ఒక స్టోరీ చెబుతాను కదా, ఎక్కడైనా ఏదో ప్రారంభించా ఏం చేస్తాను అంటే చెప్పడం ప్రారంభించాను. డాక్టర్ రాజేశ్వర్ గట్టిగా ఒక స్టోరీ అది చెప్పడానికి ప్రారంభించాను. ఇంతలో టాపిక్ మళ్ళీ మారింది. చెప్పా గట్టిగా కృష్ణుడు చదువుతున్నటువంటిదే ఎవరిని సన్యాసి అనాలా? కృష్ణుడు మనల్ని దేనికోసం బతకమంటున్నాడు? మామూలుగా మనం అంతా కూడా పట్టించుకోము, మనకి అంత లోతుగా ఆలోచించే శక్తి ఉండదు. మనం ఎంతవరకు ఈ జీవితానికి పరిమితమయ్యే పద్ధతిలో ఆలోచిస్తూ ఉంటాం మనం. నాకు ముసలితనం వస్తే ఎట్లా, ముసలికాయలు మన ఆస్తులు ఇట్లా. కానీ ఆ రకంగా బతికినంతకాలం మనం ఈ సంసారం నుంచి బయటపడలేము. నిజానికి ఎవరైనా సంసారం నుంచి బయటపడాలనే పద్ధతిలో ఎవరైనా బతకడానికి ప్రయత్నం చేస్తున్నారా? మృత్యు అనేది ఉందని అందరికీ తెలుసు. మృత్యు అనేది ఉందని తెలిస్తే మనం ఏం చేస్తాం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తికి మనం చూద్దాం అనుకోండి, అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, కానీ ఉరి తీయడానికి ముందు వారికి ఉరి శిక్ష వేస్తారు. ఉరి శిక్ష వేయడానికి ముందు అని అడుగుతారు, ఆయన ఇంకా పోతావు, మేము తీర్చగలిగేటువంటి నీకు ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు అంతే కదా, కనీసం ఆ కోరికను తీర్చుకొని చాడాడు. వాడేమంటాడు, మా అమ్మను చూడాలంటాడు, లేదా నాకు జిలేబీలు తినాలని చెప్పడానికి ముందు, లేకపోతే ఫలానా నేను ఏ విధంగా రాసుకోవాలా, నేను పోతే నన్ను ఇక్కడ పూడ్చిపెట్టండి అట. మనిషి ఆలోచనలు, మనం చనిపోతామని తెలిసినా కూడా ఎవరికి ఆలోచన రాదు, చనిపోతే ఎక్కడికి పోతాను? చనిపోయే వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోతున్నారు అని ఆలోచిస్తారే. ఇట్లంతా ఆలోచిస్తే బతకడం కష్టం కదా. మనం ఒకరోజు మనం చనిపోతాము, ఎప్పుడైనా కూడా చనిపోవచ్చు. నిజానికి మన మనసు మనకి తెరిపేయదు. ఇవన్నీ కూడా బాగా ఎన్నో జన్మల నుంచి మనం సాధు సాంగత్యం చేస్తూ, ఎన్నో జన్మల నుంచి మనం అంత ఎంత తపస్సు భగవన్నామం చేస్తామంటే మన ఆలోచనలు ఫిలసాఫికల్ అంటారు కదా, ఫిలసాఫికల్. భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది, ఆ భాగవతం శ్లోకంలో ఆయన చెబుతున్నాడు, మామూలు మనుషులందరూ కూడా వాళ్ళకి ఆలోచించడానికి లెక్కలేని విషయాలు ఉంటాయి. శ్లోకం గుర్తురావట్లే. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్తో ఆయన చెబుతున్నాడు, సంసారికులకి ఆలోచించడానికి లెక్కలేనన్ని విషయాలు కదా మనం చూడొచ్చు. మన ఆలోచనలు ఎడిపోతున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా తీసుకుని ఎట్లాంటి చీరలు కట్టుకోవాలా, ఎట్లా బొట్టు పెట్టుకోవాలా, ఏం తినాలా, ఇలాంటి పెట్టుకోవాలా, ఎవరితో స్నేహం చేయాలా, ఏ రోజు ఏం చేయాలా, ఇట్లా లెక్కలేనటువంటి విషయాలు. కానీ మనం ఆధ్యాత్మికతను చూసినట్టయితే వాళ్ళు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఒకటే విషయం, వాళ్ళు నేను ఎలా నా ఆత్మని ఈ శరీర బంధాల నుంచి నేను ఎలా ముక్తుని చేసుకోవాలా,
ఎలా ముక్తిని చేసుకోవాలి. వాళ్ళు సంసారాలు బతుకుతున్నారు, మామూలు వ్యక్తులు సంసారాలు బతుకుతున్నారు. ఒకళ్ళు 24 గంటలు దేవుడు అని చెప్పి మందిరంలోనే ఉంటాం, పూజలు చేసుకుంటాం, వాళ్ళు దేవుడి సేవలు చేసుకుంటాం, భజనలు చేసుకుంటాం, వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి. కొంతమంది మామూలుగా అందరు కూడా మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు లెక్కలేనటువంటి విషయాల మీద ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ అవసరాలు కూడా తీరుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఈ సంసారంలో ఇన్ని విషయాల గురించి ఎందుకు ఆలోచించాలా? సుఖదేవ గోస్వామి ఆ విషయాన్ని చెబుతున్నాడు. ఎవరైతే ఆత్మతత్వాన్ని గురించి ఆలోచించారో అటువంటి వాళ్ళు నిజానికి మానవ జీవితాన్ని వాళ్ళు సార్థకం చేసుకోవట్లేదు. మనం ఆలోచించవచ్చు, ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా మనం భయం నుంచి బయటపడగలమా? ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా మనకి రేపేమవుతుందో మనం చెప్పగలమా? ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా మనం ఏమైనా సుఖపడ్డామా? ఎవరైనా చెప్పగలరా ఇంకా నేను నిశ్చింతగా బతుకుతున్నాను, నేను సుఖంగా బతుకుతున్నాను, నాకు ఎలాంటి భయం లేదు, ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా, ఎంత పలుకుబడి ఉన్నవాళ్ళైనా, ఎంత డబ్బు ఉన్నవాళ్ళైనా కూడా వాళ్ళు మనం అనుకుంటా ఉంటాం, మనకు పలుకుబడి ఉంటే, మీకు డబ్బు ఉంటే ఇంకా నాకు దరిద్రం ఉండదు, లేదా నాకు భయం ఉండదు, నేను సుఖంగా బతకచ్చు. భౌతికమైనటువంటి ఏర్పాట్ల ద్వారా ఇప్పుడు దాకా యుగ యుగాలు గడుస్తున్నాయి. ఈ సంసారం అనాది కాలంగా, ఇది కొత్త విషయం కాదు. మనలాంటి వాళ్ళు కోట్లు కోట్ల మంది పుట్టారు, చనిపోయారు, మళ్ళీ మనం పుట్టుకొచ్చాము. మనం కూడా అందరిలాగే చదువుకోవాలా, సంపాదించుకోవాలా, పెళ్లి చేసుకోవాలా, జీవితంలో శారీరకంగా ఎలాంటి లోటు లేకుండా, ఇబ్బందులు లేకుండా బతకాలా? కానీ ఎవరైనా సుఖపడ్డారా? మనం తలకిందులో ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా మనకి సుఖం లేదు, మనశ్శాంతి లేదు, తర్వాత భయం అనేది ఉంటుంది, మనకి ఆందోళన అనేది ఉంటుంది. మనకి అంటే మనం జీవితంలో ఏం చేస్తున్నాం, ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు, శ్రోతవ్యాధిని రాజేంద్ర, శ్రోతవ్యాధిని రాజేంద్ర, నృణం శాంతి సహస్ర అపశ్యతం ఆత్మతత్వం గృహేషు గృహమేదిన. ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాళ్ళు దాని ఏమంటారు, యాంత్రిక జీవితం. వాళ్ళు మన దినచర్యను గమనించుకున్నట్లయితే మన వయస్సు ఎంత ఉండొచ్చు, ఒకళ్ళ వయసు 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఫస్ట్ రోజు నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తెచ్చుకోవడం, మళ్ళీ తినడం, మళ్ళీ సంపాదించుకొని తిరగడం, మళ్ళీ వచ్చి పండుకోవడం, రోజంతా కూడా ఇట్లా గడిచిపోతాం. ఏ రకంగా మనం ఒక కారుని మెయింటైన్ చేసుకుని ఆ కారుని మనం వాడకుండా ఉంటే కారుకి ఒక ఉపయోగం అనేది ఉంటుంది. మంచి కారు 8 లక్షలు పెట్టి కారు కొని దాన్ని బాగా దాని సర్వీసింగ్ అంతా చేయించి దానికి బాగా నిండా పెట్రోల్ పెట్టి ఎన్ని చేసి, కానీ మనం కారుని వాడకుండా ఉంటే జనాలు నవ్వుతారు, కారు కొన్నది ఎందుకు ఆయన అడుగుతారు కదా, కార్ని గరాజ్లోకి బయటికి తీయకుండా బ్రాండ్ న్యూ కార్ అందరు వాడుకుంటుంటారు. ఎవరైతే ఆత్మతత్వాన్ని గురించి ఎవరైతే అన్వేషించారో వాళ్ళని పోషించుకుంటున్నారు, పోషించుకుంటున్నారు శరీరాన్ని. కానీ ఎందుకు బతుకుతున్నాయంటే అదే తెలియదు, ఎందుకు నువ్వు బతుకుతున్నావయ్యా అంటే నేను ఉద్యోగం చేయాలా, సంపాదించుకోవాలా, బతకడానికి ఇల్లు ఉండాలా, వండుకోవాలా, తినాలా, బతకడం ఎందుకంటే నేను ఎప్పుడు ఆలోచించలేదు ఆ విషయాన్ని గురించి అంటే శ్రోతవ్యాధిని రాజేంద్ర నృణం శాంతి సహస్ర ఒక ఆత్మజ్ఞానం లేనటువంటి వ్యక్తికి అతనికి నానా రకాల విషయాలు రోజంతా కూడా ఆయన కూడా అతనికి అసలు విషయం తెలియదు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చదువుతున్నటువంటిది మనం వ్యక్తి దేనికోసం ప్రయత్నం చేయాలా, ముందర మనకి తెలియాలా ఐఎమ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్. ఎవరు కష్టాలు కోరుకోరు, ఎవరు దుఃఖాలు కోరుకోరు, ఎవరు బాధలు కోరుకోరు, ఎవరు భయాలు కోరుకోరు. కానీ మనం ఉండేటువంటి స్థానం వీటితో నిండి ఉంది. ఎవరిని అడిగినట్లయితే ఎక్కడైనా కదా, ఎక్కడైనా ఒక చోట కాల్పులు జరుగుతున్నాయి, మనం అట్లా రోడ్డు మీదకి వెళ్తాం, అక్కడ కృష్ణా గేట్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే సడన్గా అక్కడ కాల్పులు జరుగుతున్నాయి, దొరికి అటు పక్కకు పోకూడదు, మనం అటు పక్కకు పోకూడదు, వీ డోంట్ వాంట్ టు డై. మనం అక్కడికి పోయి అక్కడ పోతానే దడా దడా కాల్పులు జరుగుతుంటే మనం వెనక్కి, మన ఇంటి ముందర జరుగుతుంటే మనం తలుపు లేసా కిటికీ సందులో బయటకు వెళ్తానకే అవుతుందని. కానీ మనం ఉండేటువంటి సంసారం ఇటువంటి పరిస్థితులతో నిండి ఉంది. మామూలుగా అయితే మనం పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం, బయటపడడానికి ప్రయత్నం చేస్తాం, కానీ సంసారంలో మనకి దుఃఖాలు, బాధలు, కష్టాలు, భయాలు, ఆందోళనలు. కానీ మనం ఇక్కడే ఉంటాం, వీటిని ఎలా లేకుండా చేసుకోవాలి. వాస్తవంగా ఎక్కడైనా మనకు అటువంటి పరిస్థితి పారిపోతాం. అప్పుడప్పుడు కొంతమంది ఏదో ఎంటెక్ చదువుకుని ఈ సంసారంలో బతకడానికి వాళ్ళకి దాని అంటే కదా సంసారంలో లౌకికమైన తెలివితేటలండి. ఇట్లా మాలాంటి భక్తులను కలుసుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మీరు సంసారానికి భయపడిపోయినారండి, ఇట్లా అంతా మీరు ముగించేసుకుని లేదా ఈ సంసారంలో ఏం కష్టాలు వచ్చి పడినాయని మీరు ఎంత విరక్తి పొంది ఈ రకంగా ఈ వయసులో కూడా ఇట బతుకుతున్నారు, ఏం భరించలేని కష్టాలు వచ్చాయని చెప్పి మీరు అన్ని వదిలేసి మారిపోయి ఇట కూర్చొని భయం చేస్తున్నారు. లేదా మీరు ఈ సంసారంలో మీరు ఒక చేతగాని వ్యక్తిలాగా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు, మీరు పదవులు సంపాదించుకోవచ్చు, మీరు పేరు సంపాదించుకోవచ్చు, మీరు ఈ రకంగా మీ జీవిత ప్రమాణాలను మెరుగుపరచుకోవచ్చు. అందుకని వాళ్ళు అడుగుతుంటారు మీరు జీవితంలో మీరు భయపడిపోయి మార్గంలో పెట్టండి వాళ్ళు మనం మనం అడగచ్చండి. ఏదైనా ట్రక్ ఏమైనా వస్తాయంటే నీ మీదకి నాకేం భయం లేదని చెప్పి నిలబడతాను, టక్కని తప్పుకుంటా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సంసారంలో ప్రతి మనిషి కూడా కాలం ద్వారా మృత్యు ద్వారా ప్రతి మనిషి కూడా అతను నష్టమైపోతాడు, ధ్వంసమైపోతాడు. ఆయన కూడా మూర్ఖులు, మళ్ళీ సంసారంలో తెలుసు పోతామని తెలుసు, దుఃఖాలు తప్పమని తెలుసు, అయినా కూడా పట్టు వదలని దగ్గర మార్కులు ప్రతిరోజు లేదు. లెట్ అస్ ఫైట్, తప్పుకో భక్తులు వాళ్ళేమి సమర్పితులు కాదు, భక్తులు వాళ్ళేమి భయపడేటువంటి వాళ్ళు కాదు. మీరు అంటారు ఇప్పుడు వచ్చి ఆయన భక్తిని వదిలిపెట్టకపోతే నేను చంపుతాయంటే భక్తులు ఏమంటాడు, రేపటి నుంచి గుడ్డలను మార్చేసుకుంటాను మందిరం వదిలేసిపోతాడు. మీరు ఏమైనా ప్రేరితండి భక్తుల్ని. నువ్వేం చేస్తా నరసింహ, నువ్వు మందిరంలో ఉన్నాడు రేపు నేను కాల్చి అంటారు. కానీ మందిరంలో ఉన్న వాళ్ళు ఏమంటారు, ఏమన్నా కానీ దేవుడి కోసం బతకాలా, దీన్ని అంత భయపడేవాళ్ళు కాదు భక్తులు, భయపడే రకాలే కాదు. లేదా భక్తులు చోమరిపోతులు కాదు. భక్తుల జీవితాన్ని దగ్గర నేను చూసినట్లయితే మనకి తెలుస్తుంది భక్తులు వాళ్ళు వాళ్ళకి సెలవులు అంటూ ఉండవు కదా, సెలవులు అంటూ ఉండదు వాళ్ళకి, ఇంత పని అని ఉండదు. రౌండ్ ది క్లాక్ డ్యూటీ భక్తులు, భగవంతుడి సేవకు 24 గంటలు 24 గంటలు కాదు 365 రోజులు ఎవరైనా ఉంటారు మీరు, మీరు ఏ ఉద్యోగస్తున్నారో చూడండి వాడికి ఈరోజు ఆదివారం సరే కాబట్టి అని అంటాడు. ఇంత లక్షణం ఈరోజు ఆదివారం మంగళాట అటెండ్ కావట్లేదు, ఈరోజు మనం 8 గంటలు నిద్రలేవచ్చు కాబట్టి అది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు అనుకుంటున్నారు మనం సంసారంలో ఈ సంసారకు ఏమంటారు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ జీవిత సంఘర్షణలో, కానీ భక్తులు జీవిత సంఘర్షణ నుంచి నిజానికి భక్తులకు తెలుసు అదంతా కూడా వేస్ట్ ఆ రకంగా బతకడం. ఆ రకంగా బతకడం వల్ల జీవిత ఉద్దేశం సాధించలేము, ఆ రకంగా బతకడం మనం సుఖపడలేము, సుఖపడలేము. మన సంసార కోరికలు కూడా మనకి తెరవు. ప్రతిదాని కూడా భగవంతుడు అనేవాడు మనకి అనుకూలంగా ఉండాలి. భగవంతుడు అనుకూలంగా లేకపోతే మన చాకరీ అయిపోతుంది, కానీ మన కోరికలు తెరవు. అదేవిధంగా భగవంతుడు మనతో పాటు లేనట్టయితే మనం భౌతిక వస్తువులన్నీ కూడా భోగి చేసుకోవచ్చు, బాగా కోట్లు సంపాదించుకోవచ్చు, మెడలు కట్టచ్చు, కానీ సుఖం అనేది దొరకదు. ఏంటంటే భౌతిక వస్తువులు ఆత్మకి సుఖాన్ని ఇవ్వాలి వీళ్ళు. కాబట్టి సంసార పరంగా కూడా మన కోరికలు తీరాలంటే భగవంతుడు మనకు అనుకూలంగా ఉండాలా, నిజమైనటువంటి ఆనందం కలగాలంటే మనకి ఆధ్యాత్మికంగా మనం ఎదిగి ఉండాలా, తర్వాత మనం మళ్ళీ మళ్ళీ ఈ సంసారంలో మనం ఎన్ని సంవత్సరాలు బతికినా, ఎన్ని జన్మలు ఎత్తినా, మనం ఎన్ని సంవత్సరాలు బతికినా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఈ సంసారంలో పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఎలాగంటే మనకి ఎప్పుడు శాంతి దొరకదు, ఎప్పుడు సుఖం దొరకదు, మనం ముసలితనం రోగం సావు వీటిని మనం బలవంతంగా స్వీకరించాల్సిందే. అందుకే కృష్ణుడు భగవద్గీతలు అంటున్నాడు, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావతి అర్జున మాము పేతకు కౌంటేయ పునర్జన్మాన విద్యతే. నువ్వు ఇక్కడ ఏదో ఉద్యోగం సంపాదించుకుని 4 రాళ్ళు సంపాదించుకున్నావు అన్నాడు, నువ్వు బ్రహ్మలోకంలో ఎక్కడైతే ఎలాంటి దుఃఖాలు ఉండవు, ఎలాంటి కష్ట నష్టాలు ఉండవు, అక్కడ ఉన్నా కూడా నువ్వు ఒకరోజు వదిలిపెట్టాలి ఈ భౌతిక జగత్తుని, మృత్యు సంసారం అన్నారు, అది కూడా వదిలిపెట్టాలి. కాబట్టి అని మాము బేతత కౌంటేయ అంటే కృష్ణుడు చెప్పేటువంటిది, మానవ జన్మ దొరికినప్పుడు మనం ఏ దిశలో పోవాలా, మనం వైరాగ్యం దిశలో పోవాలి. వైరాగ్యం ఈ సంసారంలో మృత్యు ఉంది కాబట్టి నా మనసుని దేవుడి వైపు దిక్కువాలి, నా మనసు దేవుడి వైపు పోతుందా, నా మనసు సంసారంలో పోతుందా. మన మనసు సంసారంలో పోతుందంటే మనం జీవితంలో ఏం నేర్చుకోలేదు. ఆఖరిలో తెలియగలవాడు ఎవరు, తెలియగలవాడు ఎవరు అంటే ఎవరికైతే ఈ సంసారంతో విసిగెత్తిందో, ఎవరికైతే ఈ సంసారంతో విరక్తి కలిగిందో అతను అతి బుద్ధిమంతుడు. ఎందుకంటే అతనికి తెలిసింది, ఇంకా అనుభవం పండు పిల్లకాకులు అంటారు కదా, పిల్లకాక పిల్లకాకి ఏం తెలుసు ఉండేదమ్మా వ్యవసాయం అంత పిల్లకాకులు. మనం చిన్న చిన్న సుఖాల కోసం అనుభవాల కోసం ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటే తిరుగుతాడు, కానీ ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో, ఎవరికైతే అనేక జన్మల అనుభవం ఉంటుందో అటువంటి ఈ సంవత్సరాలు ఏం దొరికే అవకాశం కాబట్టి మనకేమన్నా నిజంగా మనం సుఖపడాలంటే ఎంత ఆధ్యాత్మిక ఎదిగితే అంత మనకి శాంతి, అంత సుఖం, మనకి అంత ఆనందం కలుగుతుంది. అంటే ఇక్కడ కృష్ణ చేతున్న పాయింట్ ఏంది, మనిషి సన్యాసిగా ఉంటున్నాడు ఆయన. భగవంతుడు ప్రతి ఒక్క తర్వాత సన్యాసి అంటే ఏంటో కూడా చదువుతున్నాడు. ఎవ్రీబడీ షుడ్ బికమ్ ఎ సన్యాసి. మీరు సన్యాసి కాకపోయినా యూ విల్ బి కిక్డ్ అవుట్. మీరు సన్యాసి కాదనుకోండి, అన్ని పోగు చేసి పెట్టుకుంటారు. అందుకని చావు రాదయ్యండి, చావు వచ్చి ఒక తన్ను తంతుంది, వదిలేసుకొని పెళ్ళాం బిడ్డలు పోతారు, మీ ఆస్తులు పోతాయి, అవుట్. సన్యాసిలోకి పోవాలి, కానీ మనం సన్యాసిలోకి పోవాలి. ఇది మన తలకాయలో ఆసక్తి ఉంది కాబట్టి ఒక సంసార వ్యక్తి చనిపోవడానికి ఒక సన్యాసి చనిపోవడానికి తేడా అయింది. సన్యాసి తన ఆలోచనలన్నీ దేవుడి వైపు పెట్టుకుని ఉంటాడు. కాబట్టి చావు వచ్చినప్పుడు హరే కృష్ణ అనుకుంటూ పోతాడు. ఆరే రెండో వ్యక్తి నోటి నుంచి రాదు, అతను కోమాలోకి పోతాడు. అతను మంచం మీద ఒంటేలతో ఇటుకలు పోసుకుంటూ భయపడిపోతాడు ఎమ్ముతుంది, ఎందుకంటే ఎప్పుడు తయారవలేదు కదా. ఇద్దరికి చావు వస్తుంది, కానీ ఒక వ్యక్తి సన్యాసి అయినట్లయితే అతను నేర్చుకున్నాడు ఏ రకంగా. సన్యాసి అంటే అని వదిలిపెట్టినాడు కాదు, సన్యాసి అంటే భగవంతుడి కోసం పనిచేసేటువంటి వాడు. అందుకే ఇక్కడ చదువుతున్నాడు ఈ శ్లోకంలో, కర్మలు చేయనటువంటి వాడు కానీ, కర్మఫలాలను ద్వేషించేటువంటి వాడు కానీ, లేదా కర్మఫలాలను కోరేటువంటి వాడు కానీ, అతను సన్యాసి కాలేడు. అంటే సన్యాసి అనేవాడు కర్మలన్నీ చేస్తాడు, అతనికి మంచి కలిగిన చెడు కలిగిన, ఇది అతనికి కావాల్సిన సంసారం మంచి చెడు కాదు. మనస్సుని కృష్ణుడి దగ్గర పెట్టుకోవడం ఎట్లా, కృష్ణుడు చెప్పినట్టు పనిచేయడం ఎట్లా, అది ఫెయిల్ కావచ్చు అది సక్సెస్ కావచ్చు. మన పని కృష్ణుడు చెప్పినట్టు పనిచేయడం, ఇది ఉదాహరణకు మనం మందిరం కట్టాలా, నా పని మందిరం కట్టడం కొంత పని చేస్తామండి. మందిరం కట్టలేకపోయినా కూడా నా జీవితం సార్థకమైంది, ఎందుకంటే మనసు కృష్ణుడి మీద పెట్టుకున్నాను కాబట్టి. కాబట్టి సన్యాసి అంటే భగవంతుడు చెప్పినట్టు పనులు చేసేవాడు, సన్యాసి అంటే కర్మ ఫలితాలు చెడు మంచి పట్టించుకోకుండా భగవంతుడి ప్రసన్నత కోసం పనిచేసేటువంటి వాడు. కాబట్టి మనం నిజంగా సన్యాసులను గుర్తించడం కష్టం కదా. మనం మన సన్యాసులు అంటే కాషాయ గుండెలు వేసుకున్నారా, సన్యాసులు అంటే పెళ్ళాం బిడ్డలు వదిలిపెట్టారా. ఇప్పుడు ఈయనంటే నర్సింగ్ ఉంటాడు, ఆయన రోజంతా కూడా దేవుడి కోసం, కానీ బయట వాళ్ళకి చూడడానికి అంటే ఈయన కూడా పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, ఈయన గృహస్థులు. కానీ ఆయన 24 గంటలు ఏం ఆలోచిస్తున్నాడు, ఎందుకు పని చేస్తున్నాడు, దేనికోసం పని చేస్తున్నాడు, సంపాదన కోసం పనిచేస్తున్నాడా, తన సుఖం కోసం పనిచేస్తున్నాడా. చూడడానికి ఆయన ఏదో వంటలు చేస్తున్నాడు, భార్య బిడ్డలతో ఉన్నాడు, కానీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి. కానీ సన్యాసి అంటే ఎవరైతే ఆలోచన కృష్ణుడి మీద పెట్టుకుని కృష్ణుడి ప్రసన్నత కోసం పనిచేస్తూ ఉంటాడు. పని చేయనటువంటి వాడు సన్యాసి కాదు, పని చేస్తున్నంత మాత్రాన వాడు సన్యాసి కాకుండా కూడా, లేదా మనం కృష్ణుడు కలియకుండా కొంతమంది త్యాగాలు చేస్తుంటారు. పెద్ద పెద్ద స్కూళ్ళు కాలేజీలు కట్టించడం, దానాలు ఇవ్వడం, చూసేవాడికి ఈయనకి ఎంత వైరాగ్యం ఉంది, కానీ అతనికి కృష్ణుడితో సంబంధం లేదు. మనం ఏం చెప్పలేదు, కేవలం పుణ్యాలు చేస్తున్నాడు, నథింగ్ మోర్ దాన్ దట్. ఎవరైనా తన డబ్బును అటు ఇటు ఇస్తున్నాడంటే కృష్ణుడితో సంబంధం లేకుండా అనేది పుణ్యాలు సంపాదించాలి. పుణ్యం సంపాదించుకుంటే దాని ఫలితం ఆ పుణ్యం యొక్క ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ రావాలి, ఎందుకంటే మనం భగవంతుడికి వెళ్ళాం. అటు ఇక్కడ చెబుతున్నాడు, ఎవరైతే ఎన్ని నష్టం కష్టం పట్టించుకోకుండా సోమరిపోతుగా ఉండకుండా నేను కృష్ణుడి కోసం పనిచేయాలా, అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక సుఖంగా ఉంటాడు చనిపోయిన తర్వాత. అతను కృష్ణుడు పాయింట్ ఏంది, మనిషి కృష్ణుని తెలుసుకుని ఉండాలా. రెండోది మనం నాకేమవుతుంది అనేటువంటి భయాలను వదిలిపెట్టి నేను కృష్ణుడి కోసం పనిచేస్తానంటే ఆయన చూసుకుంటాడు అనేటువంటి ధైర్యం మనకు ఉండాలి. మన కృష్ణుడంటే గట్టి నమ్మకం ఉంటే మనం అట్లా బతకగలుగుతాం. కృష్ణుడు ఉన్నాడు, ఆయన నమ్ముకొని వాళ్ళకు కూడా తిండి పెడుతున్నాడు,
దుర్మార్గులు తిండి పెడుతున్నాడు. నేను చక్కగా కృష్ణుడిని నమ్ముకుని కృష్ణుడు చెప్పిన బతుకుతుంటే నేనెందుకు భయపడాలా, నేనెందుకు ఆలోచించాలి ఏమవుతుంది ఎట్లా అవుతుందని. మనం ఆలోచించిన మాత్రమే ఏమన్నా చేసుకోగలం. కాబట్టి మనం భజన చేస్తుంటే మనకి ఇటువంటి స్థిరమైనటువంటి బుద్ధి కలుగుతుంది మనకి. అంతే మనం ఏది ఊహించుకుంటే మనకి తెలియదు, ఏదైనా కూడా అనుభవం ప్రతిదీ కూడా. మనం బ్యాడ్మింటన్ ఆడాలా, మన పుస్తకాలు చదువుతుంటే రాదు. నిజానికి మన పుస్తకాలు చదవకపోయినా కూడా ఫీల్డ్లో దిగి ఆడుతుంటే మనకి తెలుస్తుంది బాల్ వచ్చినప్పుడు బ్యాట్ ఎట్లా పెట్టాలా, మనం ఆ బాల్ అందుకోవడానికి ఎంత తొందరగా పోవాలా, పుస్తకాలు చదువుతుంటే ఎట్లా తెలుస్తుంది ప్రాక్టికల్. అదే రకంగా మనం నిజంగా సన్యాసిగా బతకాలంటే మనం కరెక్ట్గా కృష్ణుడు ఉన్నాడనేటువంటి ఉన్నాడా లేదా మనం ఖచ్చితంగా నిర్ధారించుకోవాలా. కృష్ణుడు ఉన్నాడని తెలిస్తే నేను కృష్ణుడు చెప్పినట్టు బతుకుతూ పోవాలి. బతుకుతూ పోతే మనకు తెలుస్తుంది అరే వాళ్ళకంటే కూడా మనకే భగవంతుడు ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నాడు, లేదా మనల్ని కాపాడుతున్నాడు, లేదా రకరకాల మనం మనకి యోగ్యత లేనంతగా మనకి లేని యోగ్యత కంటే కూడా అధికంగా భగవంతుడు మనకి అనుకూలంగా సహాయం చేస్తున్నాడు. అప్పుడు మనకి మన నమ్మకం ఇంకా గట్టిపడుతుంది, కృష్ణుడి కోసం పనిచేస్తుంది మనం ఆలోచించక్కర్లేదు. అందరండి సరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి శ్రీ ప్రభుపాదకి.